ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరామ్. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భారతదేశం ఎప్పుడూ లోకహితాన్నే కోరింది, ప్రపంచ శ్రేయస్సునే కాంక్షించింది, విశ్వశాంతినే అభిలషించింది, వసుధైక కుటుంబమే లక్ష్యంగా ఉంచుకుంది. దేశకాల పరిస్థితులకు అతీతమైన మన పవిత్ర సాంప్రదాయ సంపదను సుసంపన్నం చేసుకోవాలి. ఎంత దివ్యమైన దేశం మనది, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం మనది, ఎంతటి ప్రేమపూరితమైన దేశం మనది. యోగ భూమి, త్యాగభూమి అయిన భరత ఖండంలో పుట్టిన మనం అన్నం కోసం కాదు, ఆదర్శం కోసం జీవించాలి. జీవనోపాధి కోసం కాదు, జీవిత పరమావధి కోసం జీవించాలి. లోకహితం యువకుల వ్రతం కావాలి. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ మానవాళి పునరుద్ధరణ కోసం పనిచేయాలి. మానవత్వ విలువల కోసం, ధర్మ సమ్మతమైన మానవ సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాలి. సత్యనిత్య సుకృతులన్నీ వికృతి రూపు పొందుచుండే, పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడిపోవుచుండే, దయా ధర్మాచరణ సతతము వికృతి రూపు పొందుచుండే, ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే, ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తి చేత అన్ని దేశములకు శాంతి సుఖములనందిస్తూ వచ్చింది. కనుకనే నాటికీ నేటికీ లోకా సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క ఆదర్శము. ఇలా స్వామి ఎన్నోమార్లు వారి ఉపన్యాసాలలో భారతదేశ ఆదర్శం గురించి, భారతీయుల ఆదర్శం గురించి, భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఆదర్శాన్ని గురించి వారి ఉపన్యాసాలలో బోధించారు. అయితే ఏమిటి ఈ ఆదర్శమంటే, ఒక వ్యక్తి తాను చేయవలసిన కర్తవ్యాన్ని సరైన పద్ధతిలో ధర్మబద్ధంగా లోకక్షేమాన్ని అనుసరించి ప్రవర్తించటమే. అటువంటి మహోన్నతమైన ఆదర్శాన్ని లోకానికి అందించటానికే నిజానికి భగవంతుడు ఈ భూమిపై మానవాకారంలో అవతరిస్తుంటాడు. సర్వశక్తిమయుడు, ఈ సృష్టి అంతటినీ తన కనుసైగతో శాసించగల భగవంతుడు అయినప్పటికీ ఈ భూమిపై ఉన్నప్పుడు సృష్టి ధర్మాన్ని అనుసరించి అందుకు తగిన విధంగా జీవించి మానవునికి ఆదర్శవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో స్వయంగా ఆచరించి చూపిస్తాడు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 31 సంవత్సరాల క్రితం ఇదే రోజున, అనగా 1987 ఆగస్టు 16వ తేదీన ఈ మానవాళికి అందించిన ఒక దివ్యోపన్యాసంలో భగవంతుడు అందించే ఆదర్శం శ్రీకృష్ణుని జీవితంలో కొన్ని ఘట్టాల ద్వారా వివరిస్తూ ఎంతో చక్కని దివ్యోపన్యాసాన్ని మనకు వివరించారు. ఈనాటి మన కార్యక్రమంలో అందులోని కొన్ని అంశాలను వింటూ స్వామి సందేశాన్ని గ్రహిద్దాం.
మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, కోరుచుందురు మనుజులు కోరబోరు, మంచి బుద్ధులు జ్ఞానంగు మంచి నడత, కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంగు మంచి నడత. పొందుగా పాదములిచ్చినదెందుకో, పొందుగా పాదములిచ్చినదెందుకో అందరికీ తెలుసున, పొందుగా పాదములిచ్చినదెందుకో సందుగొందులను తిరుగుటక కాదు కాదు, నందివాహనుని మందిరమునకు ఎదించుటకై అందించినవే. కన్నులనుచ్చినదెందుకు తెలుసా, అన్నీ చూచేటందులక కాదు కాదు, కైలాసవాసుని కన్నులారాగాంచేందుకు. ప్రేమస్వరూపులారా, ఈనాడు దేశమునకు కావలసినటువంటిది ఆదర్శము. ఆదర్శమే సాంఘిక ఆదర్శము, సాంఘికమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ఈనాడు లోకమునకు అత్యవసరము. ఒక్కొక్క విషయమునందు, ఒక్కొక్క రంగమున ఒక్కొక్క వ్యక్తి ఆదర్శప్రాయుడు కావచ్చు, కాని అన్ని రంగముల యందు కూడాను ఆదర్శప్రాయుడైనటువంటి యొక్క వ్యక్తి ఈ లోకములో అరుదు. అది ఒక్క దైవమునక మాత్రమే తప్ప అన్యులకు ఇది అలవడదు. రాజకీయముగా, సాంఘికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఆదర్శమును నిరూపించి లోకమునకు అనేక విధములైనటువంటి యొక్క ప్రేమతత్వమును ప్రచురింపజేసి తాను దివ్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపించినటువంటి వ్యక్తి శ్రీ కృష్ణ పరమాత్మ. కృష్ణుడు కేవలము యుద్ధోన్మాది అని, కేవలం ప్రేమశీలుడు కాదని అనేక మంది వాదోపవాదములు చేసుకుంటుంటారు. శాంతికాముడు కృష్ణుడు, అట్టి భగవత్ తత్వము అందరికీ గుర్తించడానికి వీలు కాదు. ఈనాడు దైవమును దైవముగా విశ్వసించి ఆరాధించటం మాత్రమే నేర్చుకున్నారు, కాని దైవం నందున్నటువంటి యొక్క ఆదర్శప్రాయమైన మానవత్వాన్ని గుర్తించుటకు ప్రయత్నించటం లేదు. మానవ మధ్య జన్మించి మానవాకారమును ధరించినటువంటి మాధవుని ఎందుకూడను మానవత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవులు సార్థకం కాగలరు. కృష్ణుడు ఎందు ఈ మానవ ఆదర్శప్రాయమైనటువంటి యొక్క చిహ్నలు ఎక్కడెక్కడ ఉన్నవని మనం కొంత విచారించాలి. మహాభారత యుద్ధము భయంకరంగా జరుగుతున్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపున జొరబడి యుద్ధములో ప్రవేశించారు పాండవులు. ధర్మజుడు కర్ణుని ఎదుర్కొని అందులోపల అనేక విధములైనటువంటి యొక్క యుద్ధమును జరుపుతూ ఉన్నారు, కాని కర్ణుని యొక్క అస్త్రములకు ఓర్వలేక చిన్నా భిన్నంగా చెదిరిపోతుండది పాండవుల యొక్క సైన్యం. ధర్మజుడు కూడాను అలసిపోయాడు. అతనిలో పోరాడేటువంటి శక్తి సామర్థ్యము క్షణక్షణములకు సల్లగిల్లుతూ వచ్చింది. సైన్యము నలుదిశలా పరిగెత్తిపోయారు. చేయునది లేక ధర్మజుడు కూడాను తన గుడారమునకు వెళ్లాడు. ఈ పరాభవమును సహించుకునలేక ఉగ్రుడై అనేక విధములు కూడా బాధపడుతున్నాడు ధర్మజుడు. ఇంతలో అర్జునుడు ప్రవేశించాడు. అర్జునుడు చూడగానే మండిపడాడు ధర్మజుడు. క్రోధము చేత అర్జును పైన విరుక్కుపడి ఉన్నాడు. నీ శక్తి సామర్థ్యములు, నీ గాంధీవం యొక్క శక్తి నిరుపయోగమని నిందించాడు. ఇంకా అనేక విధములుగా కూడాను అర్జునుడు నిందించడానికి అర్జునుడు సహించుకునలేక గాంధీవం నెత్తి ధర్మజుడిని కొట్టడానికి ప్రయత్నించాడు. క్షణములోనే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అర్జునుని ఓదార్చాడు. అర్జున, నీ యొక్క అన్నయ్య అనేటువంటి ధర్మజుణ్ణి ఈ విధంగా అవమానపరచడం న్యాయం కాదు. పెద్దలను గౌరవించటము, వారి యొక్క గౌరవాన్ని నీవు అందుకోవటం, ఇది సోదరుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. నీ లక్ష్యాన్ని నీవు విస్మరించి వ్యక్తిగతమైనటువంటి యొక్క వాక్కులకు మాత్రమే నీవు ద్వేషమును పెంచుకొని పెడమాటం పట్టడం న్యాయం కాదని అర్జునుకు చక్కగా బోధించాడు. ధర్మజుడు లోపలికి పంపాడు. ఇంకా అనేక విధములుగా కూడాను అర్జును ఓదార్చి అతనికి చక్కని ధర్మబోధనలు బోధించాడు. సరే కృష్ణుని వాక్యములను ఆలకించి అర్జునుడు కూడాను శాంతుడై తన గుడారంలో తానికి వెళ్లాడు. ఇంతలో కృష్ణుడు ధర్మజుడు ఉన్నటువంటి యొక్క గదికి వెళ్లి ధర్మజుడు విచారంతో ఉండినటువంటి సమయంలో పురస్కరించి చూసుకుని ధర్మజుడి పాదములు రెండు గట్టిగా పట్టుకున్నాడు కృష్ణుడు. ధర్మజ, పెద్దవాడైనటువంటి నీకు ఈ విధమైనటువంటి యొక్క నిందలు నీకు మంచిది కాదు. సోదరుడైనటువంటి అర్జునుని నీవు దూషించడం మంచిది కాదు. ఏదో నీకు ఆవేశంతో పాడినటువంటి మాటలే కాని ఇది అన్యము కాదు. దేశానికి ఆదర్శవంతంగా నిరూపిస్తున్నటువంటి పాండవుల యొక్క సోదరు లోపల ఈ ప్రేమతత్వం చిన్నా భిన్నం కాకూడదు. పాండవులు ఆదర్శ పుత్రులు. ఇలాంటి సార్థక నామాన్ని నీవు నిలుపుకోవాలి. కనుక నీవు తక్షణమే వెళ్లి అర్జునుని క్షమాపిచ్చను వేడుకోమన్నాడు. ఈ బోధనలు, ఈ దృశ్యమును చూచి ధర్మజుడు కంటినీరు కార్చాడు. స్వామి, లోకాధారకుడైనటువంటి యొక్క ఆరాధకుడైనటువంటి నీవు ఈ తుచ్చుడైనటువంటి నా పాదములు పట్టుకోవటం చాలా అవమానంగా ఉన్నది నాకు. నన్ను క్షమించమని తన పాదములు పట్టి ప్రార్థించి తక్షణమే కృష్ణుని యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని అర్జునుడి దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని, తమ్ముడా నన్ను క్షమించమని ప్రార్థించాడు. భగవంతుని యొక్క దృష్టి ఎందు చూసినటువంటి వారికి ఇవి చాలా అల్పంగా తోస్తుంటాయి. భగవంతుడైన కృష్ణుడు ఈ విధమైనటువంటి యొక్క అల్ప విషయంలో ప్రవేశించడము ఇది సరికాదని కూడాను కొంతమంది నిందించవచ్చును. కాని భగవంతుని ఎందు ఉండేటువంటి యొక్క మానవ ఆదర్శములను ఇలాంటి చిన్న చిన్న విషయంనందు కూడాను తాను నిరూపించి బోధిస్తూ ఉంటాడు. భక్తులపైన ఉన్నటువంటి ప్రేమోన్మాదం వల్ల, ప్రేమ అనురాగం చేతను అనేక విధములైనటువంటి చేయరాని పనులు కూడాను భగవంతుడు చేస్తూ ఉంటాడు. స్వార్థరహితమైనటువంటి కర్మలు, లోక కళ్యాణములను ఆచరించేటువంటి కర్మలు, సమాజంలో ఆదర్శాన్ని నిరూపించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి కర్మలు, ఇలాంటి మానవులకు ఆదర్శవంతాన్ని నిరూపించుటకై భగవంతుడు కూడాను అల్ప విషయం ఎందుకు కూడాను ప్రవేశించి అనంతమైనటువంటి బోధనలు సలుపుతూ ఉంటాడు.
శ్రోతలందరూ వింటున్నారు కదూ, మొదట్లో స్వామి చెప్పినట్లు భగవంతుని మనం కోరాల్సింది ధనకనక వస్తువాహనాలు కాదు, మంచి బుద్ధిని ప్రసాదించమని కోరాలి. తద్వారా భగవంతుడు ప్రసాదించిన ఈ దేహాన్ని, అందులోని అవయవాలను మనం సన్మార్గంలో ఉపయోగించగలుగుతాం. అది మన మొట్టమొదటి కర్తవ్యం. అప్పుడు భగవంతుడు చూపించే ఈ చిన్న చిన్న ఆదర్శాలను కూడా మనం చక్కగా గ్రహించగలుగుతాం. అయితే భగవంతుడు సాధారణంగా మానవునిగా కాలకారణ కర్తవ్యాలను అనుసరించి ఈ అవతారం దాల్చినప్పుడు వినయ విధేయతలను కూడా చూపిస్తుంటాడు. అదేవిధంగా అవసరమైనప్పుడు ఖచ్చితంగా కఠినంగా కూడా వ్యవహరిస్తారు అని స్వామి ఇలా వివరించారు.
కనుక దైవం కేవలము వినయ విధేయతను కూడా నిరూపిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తాను నిర్దాక్షిణ్యంగా కూడాను కఠినంగా కూడాను మాట్లాడుతుంటాడు. ఉన్న సత్యాన్ని స్పష్టంగా విన్నవిస్తూ ఉంటాడు. దానంతరము ధర్మజుడు రాజసూయ యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడాను దీనికి అంగీకరించారు. గురువులైనటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను అంగీకరించారు. ఋషులందరూ కూడాను ఈ అశ్వమేధ యాగమునకు సమ్మతించారు. కాని ఎట్టి చిన్న కార్యము సంకల్పించుకున్నప్పటికీ కృష్ణుని యొక్క అనుగ్రహలేనిది పాండవులు ఏమాత్రం కూడాను చిన్న కార్యము కూడాను చేయలేనటువంటి వారు. కృష్ణుని యొక్క ఆజ్ఞ నిమిత్తమై కాచుకుని ఉన్నాడు ధర్మజుడు. అర్జునుని పంపి కృష్ణుని పిలిపించుకున్నాడు. తన యొక్క ఆశయాన్ని చక్కగా విప్పి చెప్పాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, బావా, ఇది నీకు తగినటువంటిది. ఏకచక్రాధిపతి రాజు మాత్రమే ఈ అశ్వమేధ యాగం చేయడానికి అధికారి. నీవు ఏకచక్రాధిపతి కాదు, నీకంటే బలుడైనటువంటి రాజులు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. శిశుమారుడు, దంతవక్రుడు, జరాసంధుడు ఇలాంటి వారంతా ఉన్నారు. మా బలవంతులైనటువంటి రాజులు ఉండగా నీవు అశ్వమేధ యాగం చేయడానికి నీకు ఏమాత్రమూ అధికారం లేదని ఖచ్చితంగా చెప్పి నివారించడానికి ప్రయత్నించాడు. సత్యమునందు ఎట్టి సమయం నందు కూడా కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని తాను ప్రబోధించేటువంటి సత్యస్వరూపుడు కృష్ణుడు. నీకు రాజేశ్వరి యాగం చేయటమే ఇష్టమైన ఈ మూడు రాజులను జయించమన్నాడు. ఈ విధమైనటువంటి వాక్యాన్ని పురస్కరించుకుని ప్రజల లోపల కృష్ణుడు యుద్ధోన్మాది అని చెప్పని వివరిస్తూ వచ్చారు. కానీ యుద్ధము చేయమని కాదు కృష్ణుడు చెప్పటం, అశ్వమేధ యాగమునకు తగినటువంటి అధికారాన్ని నిరూపిస్తూ వచ్చాడు. అప్పుడు ధర్మజుడు తన సోదరుడితో కూడి రాజకుమారుణ్ణి, దంతవక్రుని, జరాసంధుని కూడా జయించాడు. రాజనీతి ఎందు కూడా కృష్ణుని యొక్క ఆదర్శాన్ని చక్కగా మనము విచారించాలి. రాజసూయ యాగం ప్రారంభించాడు ధర్మజుడు. ఒక్కొక్క సోదరునికి ఒక్కొక్క జవాబ్దారి అందించాడు. కానీ ఆ సమయం లోపల కృష్ణుడు కూడా ధర్మరాజు దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిల్చుకున్నాడు. ధర్మజ, లోకరీతిగా నీవు ప్రభువు, నేను నీ పాలనలో ఉండేటువంటి వాడను, కనుక నాకును ఏదైనా ఒక సేవను అనుగ్రహించమని కోరాడు. కృష్ణుడు పలుకుతున్నటువంటి ఈ పలుకుల చేత కొంతవరకు ధర్మజుడికి చాలా బాధ కలిగింది. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడా ఈ విధమైన కోరికను కోరటం? కృష్ణ, ఈ రాజ్యము నీది కాదా? నేను నీవాడను కాదా? సర్వము నీవనండి నాకు కలిగినటువంటిది, కనుక నీవే రాజు, నేను అందులో ఉన్నటువంటి ఒక చిన్న అల్పుడను అన్నాడు. ధర్మజ, భక్తి ప్రపత్తుల యందు నీవు చెప్పిన మాట నిజమే, కానీ లోక సంబంధమైనటువంటి విషయములు యందు మాత్రము రాజనీతిని నీవు మాత్రమే అనుసరించాలి అన్నాడు. దైవత్వములకు సంబంధించినటువంటి విషయములు కొన్ని, మానవత్వములకు సంబంధించినటువంటి విషయములు కొన్ని ఆనాడు కూడా ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేటువంటిది ఒకటి, ఫండమెంటల్ లా అనేటువంటిది ఒకటి, ఇది రాజ్యములకు సంబంధించినటువంటి విషయము. కనుక ఏ విధమైతేనేమి నాకు ఒక సేవను అందించమన్నాడు కృష్ణుడు. అప్పుడు ధర్మజుడు చెప్పాడు, బావా, నీకేది ఇష్టమో అది నీవు తీసుకోమన్నాడు. నాకు ఇష్టమైనటువంటిది నేను తీసుకోవడానికి నిన్ను అడగనక్కర్లేదు, నీకు ఇష్టమైనటువంటి పని ఏమిటో చెప్పు, అది నేను చేస్తానన్నాడు. ఇక్కడప్పటికి ఇరువురి మధ్య వాదోపవాదము కాలమును వ్యర్థం చేసింది. సమయం చిక్కక కృష్ణుడు వచ్చినటువంటి పండితులు అందరికీ పాదములు కడిగి వారిని ఆహ్వానం చేయటానికి, స్వాగతం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఇక్కడ అహంకారం నిర్మూలమునకు చక్కని ఆదర్శము, మానవాభ్యుదయమైనటువంటి యొక్క ఆదర్శము ఇక్కడ అత్యవసరము. ఇంత శక్తివంతుడైనటువంటి కృష్ణుడు ఈ విధమైనటువంటి అల్పకార్యంలో ప్రవేశించటమా అనేటువంటి యొక్క విషయాన్ని మనం విచారించరాదు. లీడర్ అయినటువంటి యొక్క వ్యక్తి అన్నింటి ఎందుకు తాను లీడ్ చేయాలి. కనుక మానవులకు ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కృష్ణుడు ప్రతి రంగమునందు కూడాను, ప్రతి విషయమునందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు. పాండవుల పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల, పాండవుల యొక్క స్నేహము అనగా సోదరత్వము చిన్నాభిన్నం కాకుండా ఉండే నిమిత్తమై అనేక సమయాల్లో కూడాను తాను కాపాడుతూ ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
భగవంతుడు సాక్షాత్తు నిజంగా భక్త రక్షకుడు, భక్తుల కోసమే తన జీవితాన్ని గడుపుతాడు అనడానికి ఇవే చక్కని ఉదాహరణలు అనిపిస్తుంటుంది. పాండవులు శ్రీకృష్ణుని ఎలాగూ అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు వేడుకున్నారో, ప్రతి అంశంలోనూ వాళ్లు కృష్ణునిపైనే ఆధారపడి ఉన్నారో, అందుకు తగినట్లుగా వారు తలచిన ప్రతిసారి కృష్ణుడు వెళ్లి వాళ్లను ఆదుకోవడం, వారికి కార్యనిర్దేశకం చేయడం, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నది వెంటనే జంటనే కంటనే ఉండి మన స్వామి చెప్పినట్లుగా కాపాడుతూ వచ్చారు. అలాంటి ఒక చక్కని సన్నివేశాన్ని శ్రీకృష్ణుడు పాండవుల తరపున కౌరవుల వద్దకు రాయబారాన్ని తీసుకువెళ్లిన విషయాన్ని, అందులోని ధర్మ సూక్ష్మాలను, అందులోని ఆదర్శాలను స్వామి వివరించిన తీరును ఇప్పుడు మనం విందాం.
యుద్ధమునకు పూర్వము కృష్ణుని రాయబారిగా పంపుటకు అందరూ అంగీకరించారు. కృష్ణులకు పాండవులకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది హృదయంతో హృదయం చేరినటువంటిది. కేవలం బంధుత్వంతో కానీ రాజత్వంతో కానీ చేరినటువంటి సంబంధం కాదు. కృష్ణుడు పాండవులపైన ఎంత ప్రేమలో, పాండవులు కూడా కృష్ణుడిపైన అంత ప్రేమ. ఇంకా విధి లేక కృష్ణుని తప్ప మరొకరిని పంపుటకు వీలు కాకపోయింది. కనుక పాండవులకు రాయబారిగా తాను హస్తినాపురం చేరాడు. కృష్ణుని స్వాగతం చేసే నిమిత్తమే దుర్యోధన్ దుశ్శాసనాదులు కుట్రమైన కుచితమైనటువంటి ఒక ప్రేమ చేత అనేక రకములైనటువంటి వైభవములను నిర్మించారు. కృష్ణుడు రథం నుంచి దిగేటప్పటికీ దుర్యోధన్ దుశ్శాసనాదులు వెళ్లి తమ వసతి గృహంలోనే నివసించవలనని, తమ ఆదిత్యమును స్వీకరించవలనని ప్రార్థించారు. అక్కడ కూడా కౌరవులకు రాజనీతిని చక్కగా బోధించాడు. దుశ్శాసన, నేను రాయబారిగా వచ్చినటువంటి వాడను, రాయబారిగా వచ్చినటువంటి వాడను, నా కార్యం పూర్తి అయిన తర్వాతనే నేను మీ యొక్క అతిథిగా నేను ఉంటాను, అంతవరకు ఉండుటకు వీలు కాదన్నాడు. ఇది ఫలించిన తర్వాతనే మీ విందును ఆరగిస్తాను, అంతకు పూర్వం మాత్రము నేను మీ వసతిగా మీ విందును కాని స్వీకరించడానికి వీలు కాదన్నాడు. ఈ విధంగా కఠినంగా చెప్పి రాజనీతిని వారికి దృష్టికి తెప్పించి విదురుంటికి వెళ్లాడు. ఈనాడు సామాన్యమైన మానవులు భ్రమించినట్టుగా విదురుడు కూడాను ఆనాడు ఆ విధంగానే భ్రమించాడు. కృష్ణ, తాము సర్వజ్ఞులై సర్వశక్తిమైన అంటే మీరు ఈ అల్పకార్యములకు ఎట్లా అంగీకరించారు? పాండవులు ఏమిటిగా నిన్ను అంపినారు? కౌరవులు చాలా దుర్మార్గులు, దుష్టబుద్ధి చేత అనేక కుట్రలు పన్ని తమను ఎన్ని విధములైనటువంటి హింసలకైనా గురి చేయగలరు. ఇన్ని తెలిసి కూడా మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చారన్న అక్కడ కృష్ణుడు చెప్పాడు, విదురా, నాకు తెలియనటువంటి విషయం కాదు. ప్రజాక్షేమ నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై నేను అనేక విధములైనటువంటి యొక్క ఇలాంటి పనులు చేయవలసి వస్తుంది. నా తత్వం ఎవరినూ గుర్తించలేరు. నా భావమన్నీ కూడాను ధర్మ సంస్థాపన నిమిత్తమై, పవిత్రమైనటువంటి పాండవుల యొక్క అన్యోన్యతకు ఏమాత్రం కూడాను అడ్డు రాకూడదు. కుటుంబం యొక్క ఏకత్వాన్ని సంరక్షించడం నా యొక్క ప్రధానమైన కర్తవ్యం. పాండవులు ఎందున్నటువంటి సోదరత్వం మీ చిన్నాభిన్నమైన జగత్తంతా ఇప్పుడు నాశనం కాగలదు. ఇది లోక కళ్యాణ నిమిత్తమై నేను ఎట్టి చిన్న కార్యములందు కూడాను నేను ప్రవేశించుటకు సిద్ధమైన అన్నాడు. ఆరగించి సభలో ప్రవేశించాడు. అక్కడికి వెళ్లిన తక్షణమే కృష్ణుడికి ఉన్నత ఆసనము చూపించాడు దుర్యోధన దుశ్శాసనాదుడు. కృష్ణుడు సభలో ప్రవేశించిన తక్షణమే ఆ సభలో ఉండినటువంటి ఋషులు, రాజులు, సామంతులు అందరు కూడా లేచి నిలుచుకున్నారు. కాని భీష్ముడు, ద్రోణాచార్యుడు యొక్క సహాయం చేత ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని స్వాగతం చేయించి ఉన్నతాసన పైన కూర్చోమని కోరాడు. అక్కడ కృష్ణుని యొక్క సంభాషణలు మానవులకు ఆదర్శవంతమైనటువంటిగా నిరూపిస్తూ వచ్చాడు. రాజా, ప్రజలు కూర్చున్న తర్వాత నేను కూర్చుంటాను, కాని దానికి పూర్వం నేను కూర్చున్నందుకు అధికారం కాదు అన్నాడు. ప్రజలందరూ కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు నిలుచుకున్నాడు. నిలుచుకుని, నేను రాయబారిగా వచ్చినటువంటి కార్యాన్ని నేను మొట్టమొదటి జరపాలి అన్నాడు. ధృతరాష్ట్రుని వైపు తిరిగి, రాజా, మీ ఆజ్ఞానుసారము పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి గడుపుకుని వచ్చారు. నీవు ఆనాడు ఇచ్చినటువంటి మాటలు ఈనాడు నీవు దక్కించుకునమన్నాడు. నీ అరణ్యవాసము అజ్ఞాతవాసము చేసుకుని వచ్చిన తర్వాత మీ రాజ్యములు మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు ధృతరాష్ట్రుడు. న్యాయముగా నీవు చెప్పినట్టుగా నీవు చేయటం చాలా ధర్మం అన్నాడు. నీ సత్యాన్ని నీవు నిలుపుకోమని కోరాడు. రాజే కాదు, పాండవులు మహాపవిత్రులు, ధర్మమూర్తులు. కౌరవులపైన ఏమాత్రం కూడా వారికి క్రోధం కానీ ద్వేషం కానీ లేదు. నేను బయలుదేరి వచ్చే సమయంలో నా 2 చేతులు పట్టుకుని ధర్మజుడు ప్రార్థించాడు, తామేమైనా తెలిసియో తెలియకునో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని కోరమని మిమ్మల్ని చెప్పాడు. ఒకవేళ స్వయంగానే వచ్చిన తప్పును క్షమించమని కోరడానికి తాను అంగీకరిస్తే నేను స్వయంగా వెళ్లి అతని పాదములు పట్టుకుని క్షమించమని కోరుతానని చెప్పాడు. కనుక పాండవులు ఇన్ని విధములైనటువంటి యొక్క విశ్వాసం చేతను, ధర్మము చేతను వారు వర్ధిల్లుతూ వస్తున్నారు. ఇలాంటి పాండవులపైన ద్వేషము కూడటం న్యాయం కాదు. ఈ మాటలు విన్న తక్షణమే ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు, ఒక్క అన్నదమ్ముల బిడ్డలం మేము. కృష్ణ, నీకు సర్వులు సమానమే కదా, ఇది ఒక్క కుటుంబము, ఒక్క రాజ్యము. కానీ కౌరవులు ఒక దృష్టితో, పాండవులు మరొక దృష్టితో చూడటం, ఇది నీకు మాత్రం న్యాయమా అన్నాడు. ఉన్న సత్యాన్ని చక్కగా విపులంగా ఇచ్చి ధృతరాష్ట్రునికి విపులం చేశాడు. కఠినంగా ఉన్న సత్యాన్ని చక్కగా చెప్పాడు. ధృతరాష్ట్ర, పాండవులకు కౌరవులకు ఏమాత్రము పొత్తు కుదరదు. వారికి వీరికి ఏ విధమైనటువంటి యొక్క సంబంధము అనగా కంపేర్ చేయటానికి వీలు కాదు. పాండవులు ధర్మస్వరూపులు, వారి మధ్య నేను ఎంతో ప్రాణ సమానంగా ఉంటున్నాను. వారికి నాకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని చెప్తాను వినమన్నాడు. ఒక దేశములకు అనేక అంగములుగా ఉంటుంటాయి. నా దేశములో ఒక ధర్మజుడు తల వంటివాడు, 2 భుజములు కూడాను అర్జునుడు వంటివాడు, నా ఉదరమే భీముడు, నా రెండు పాదములే నకుల సహదేవుడు. ఇలాంటి దేహము లోపల కృష్ణుడు హార్తిగా ఉంటున్నాడు. కనుక దేహమునకు గుండెకు ఎట్టి సంబంధ బాంధవ్యమో నాకు పాండవులకు అట్టి సంబంధ బాంధవ్యం అన్నాడు. ఈ మాటలు మీ దుర్యోధన దుశ్శాసనకు కండలు కదిలాయి. కండబలం ఉండంత వరకు కన్నుల్లో కొవ్వు ఉంటే ఉంటుంటాది, పొగరు ఉంటుంటాది. కనుక దుష్టులైనటువంటి ఒక కౌరవులకు ఈ విధమైనటువంటి గుణములు సహజమే. కడకు అనేక విధములైనటువంటి దీంట్లో సభావతి ఋషులందరూ కూడా అంగీకరించారు. కానీ ధృతరాష్ట్రుడు తాను విశ్రాంతి కావాలని ఆశించాడు. అనగా ఏమిటి, ఈ కుమారుల మధ్య సంభాషించడం తనకు ఇష్టం లేక కృష్ణుని ప్రత్యేకంగా పిలిపించి సంభాషించుకోవాలని అతని ఆశ. ఒక రూములో పోయి కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో పురస్కరించుకుని కృష్ణుడు కూడా ప్రవేశించాడు. కృష్ణుడు రెండు చేతులను పట్టుకుని ఈ అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు ప్రార్థిస్తున్నాడు, కృష్ణ నా కుమారుడు దుష్టులు దుర్మార్గులు నాకు తెలుసు. ఈ పుత్ర వ్యామోహం అనేటువంటిది నన్ను ఇంత అజ్ఞానంలో ముంచుతూ ఉంటున్నది. పాండవులు చాలా ధర్మస్వరూపులే, వారి న్యాయము వారి సత్యము వారి ప్రవర్తన ఆదర్శవంతమైనటువంటిది అని నేను ఏమీనూ దీనికి ధిక్కరించలేకపోతున్నాను అన్నాడు కృష్ణుడు. కఠినంగా చెప్తూ వచ్చాడు ధృతరాష్ట్ర, పుత్ర వ్యామోహం ఉండటం మంచిదే, కానీ మితిమీరినటువంటి పుత్ర వ్యామోహం అనేటువంటి గతి తప్పుతుంది, మతి తప్పుతుంది. మన శరీరం నుండి విసర్జించినటువంటి మలమూత్రాదులు మనం శుభ్రం చేసుకోవటం లేదా? అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు, స్వామి అవి జడమైనటువంటివి, నా కుమారులు చైతన్యమైనటువంటి వారు, నా దేహం నుండి పుట్టినటువంటి కుమారులు, నేను ఏ విధంగా ద్వేషం చేసుకోవటం? దుష్టత్వాన్ని ఎట్టి అభిమానం అహంకారం లేకుండా త్యజించాలి అన్నాడు కృష్ణుడు. పుత్రులు కాని పతి కాని తల్లిదండ్రులు కాని ఎవరైనా సరే దుర్మార్గమును ప్రవేశింపజేసినప్పుడు వారిని త్యజించడం అత్యవసరమన్నాడు. సాధ్యమైనంత వరకు వారికి మార్గంలో పెట్టడానికి బోధించడం మొట్టమొదటి సోపానం, దీనికి మీరిన తర్వాత వారిని త్యజించడమే ధర్మం అన్నాడు. ఈ విధంగా సంభాషణ జరిగిన తర్వాత ఇది రాయబారం ఏమాత్రం కుదరదని గుర్తించుకున్నాడు కృష్ణుడు. ఇంకా సభలో ప్రవేశించలేదు, రథం ఎక్కాడు, తిరిగి వెనుకకు వచ్చాడు. ఇక్కడ పాండవులు ఏ విధంగా బాధపడుతున్నారు, సాక్షాత్ భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి మా రాయబారిగా ఈ దుర్మార్గుల దగ్గరికి పంపితిని ఆ దుర్మార్గులు ఆ కృష్ణ పరమాత్మలు ఏమి చేస్తారో, ఏ విధంగా పరాభవం చేస్తారో, ఎన్ని కష్టములకు గురి చేస్తారో అని వారు చాలా అన్నహారాలు వదిలిపెట్టి తాము తపిస్తూ ఉండేవారు. రథము చూచిన దక్షణమే కృష్ణుడు ఎక్కడా అని చూచారు. దుర్మార్గులు భగవంతుడనేటువంటి భావనను కూడా విసర్జించి ఎన్ని విధమైనటువంటి యొక్క దుష్ట వృత్తులకైనా కూడా సిద్ధమవుతారు. కృష్ణుడి యొక్క నగమోగము చూచిన తక్షణమే పాండవులు చాలా ఆనందించారు. రాయభారం ఏమైందని ఎవరూ ప్రశ్నించలేదు. కృష్ణా నీవు క్షేమంగా వస్తుందా, అదే మాకు చాలన్నారు. నిజంగా వారి రాజ్య సంబంధిని పూర్తిని మర్చిపోయారు. కృష్ణుడి పైన ఎంతో ప్రేమ ఉండినప్పుడే కృష్ణుని యొక్క క్షేమాన్ని కూడా అంత క్షేమాన్ని కోరుతుంటారు. ధర్మజుడు మొదలు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. తదుపరి అర్జునుడు వెళ్లాడు, తదుపరి భీముడు వెళ్లాడు. వీళ్ళు ఆనంద భాష్మల చేత అతన్ని ఆలింగనం చేసుకుంటున్నారు. నకుల సహదేవులు ఇద్దరు కూడా వెళ్లారు, చిన్నవారు వారు. ఒకరు ఒకవైపున ఒకరు ఒకవైపున కృష్ణుని కరుచుకున్నారు. ఆ యొక్క సోదరులు చెప్తున్నారు, సహదేవుడు అతి చిన్నవాడు, భావను హస్తినాపురము పంపెడుతో ఇదమిత్త మనసు నా భావములోని భావమును స్పష్టము చేయ తలంచియు శుభం భావకు సంధియాత్రకు అశుభమని లింగితి మిన్నకుంటి మా భావ సుఖంబుగా తిరిగి వచ్చే ఇదియే 10,000 నేటికిందన్నాడు. అనగా నిన్ను రాయబారిగా పంపటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు, కానీ ప్రయాణమై వెళ్లే సమయంలో వద్దు అంటే అది అశుభంగా తోస్తుందో ఏమిటో. అందులో అయినటువంటి యొక్క ధర్మజుడు అర్జునుడు భీముడు కూడా అంగీకరించారు. కానీ తిరిగి వచ్చేంత వరకు కూడా నాకు చాలా భయంగానే ఉంటుండాలి, కనుక నాకు సంధి జరిగినా సరియే, యుద్ధం జరిగినా సరియే, నా ప్రాణం పోయినా సరియే, నా కృష్ణుడు క్షేమంగా ఉండాలి అన్నాడు. వారు పాండవులు యద్భావం సద్భవతి, ఆ యొక్క భక్తుల యొక్క హృదయాన్ని పురస్కరించుకునే భగవంతుడు కూడా ఆ విధమైనటువంటి భావంతో ఉంటాడు. భక్తుల యొక్క క్షేమమును భక్తుల యొక్క అభివృద్ధిని లోక కళ్యాణమును సంకల్పంలో ఉంచుకుని కృష్ణుడు ఇది మంచి ఇది చెడ్డని, ఇది చేయతగినదా చేయతగినదా అనేటువంటి విచారణ లేకుండా ఏమాత్రము విచారించుకోకుండా చిన్న విషయంలో కూడా తాను ప్రవేశిస్తుంటాడు. ఈ లోకం యొక్క గౌరవ మర్యాదలను ఏమాత్రం కూడా తాను లక్ష్యం చేయడు. తన కర్తవ్యం భక్త రక్షణ, భక్తుల మనోభీష్టమును నెరవేర్చడమే. అది అల్పమైనది కావచ్చు అధికమైనది కావచ్చు, అల్పము అధికము కాని భగవద్ దృష్టిలో అన్యూ సమానమే. దోషమును మరిమార్చే నిమిత్తమై మనుషులను మంచి మార్గంలో ప్రవేశపెట్టే నిమిత్తమై అనేక విధములుగా మానవాదర్శాన్ని అందించి వారిని ఉన్నతమైనటువంటి దైవ మార్గంలో ప్రవేశపెడుతూ ఉంటాడు. భగవంతుడు ఇలాంటి చిన్న కార్యం చేయటమా, ఇలాంటి నిజమైన కార్యంలో ప్రవేశించటమా అని మీ భావంలో ప్రవేశించవచ్చును. నీకు లోక దృష్టి ఉండేటువంటి వాడు కాబట్టి నీకు ఈ అల్పము అధికము అనేటువంటి భేదమున్నవి. భగవంతుడు ప్రేమ దృష్టి కనుక అల్పము అధికము అనేటువంటి ఏమాత్రము ఉండదు. వాడు గొప్పవాడా చిన్నవాడా అనేటువంటి తారతమ్యం కూడా చూడడు. ఒకనొక సమయంలో అర్జునుడు చాలా నిస్పృహ చెందాడు. నా జీవితం ఈనాటితో అంత్యం చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. రాత్రికి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించుకున్నాడు. సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు ఆనాడు గుర్తించి అర్జును యొక్క గృహమునకు ఒక వస్తి ఏర్పరచమని పోయాడు. అర్జుని మెత్తగా పిలిచి ఈనాడు నీ ఇంటిని నేను విందు ఆరగిస్తానన్నాడు. అర్జున నీకొక విషయమే తెలపడానికి నేను ఇంత ఆతృతతో వచ్చానన్నాడు. సుభద్ర వీరందరూ ఉంటున్నటువంటి సమయం చూసుకున్నాడు కృష్ణుడు. ఒక ప్రత్యేకమైనటువంటి గదికి అర్జును పిలిపించాడు. తలుపు బిగించాడు. క్రిందికి ఒప్పుంగి అర్జుని పాదములు గట్టిగా పట్టుకున్నాడు కృష్ణుడు. స్వామి, ఏమిటి అపచారం? నేను ఏ పాపం చేశాను? ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారన్నాడు. అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహనాభి విచర్య జయ కృష్ణ సవ్యసాచి అనేటువంటి ఇన్ని బిరుదులు నీవు సంపాదించుకుని ఈ తుచ్చమైనటువంటి ఆత్మహత్యకు నువ్వు ప్రారంభించడం మంచిది కాదు. పాండవుల్లో అగ్రగణ్యుడు అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు తాను ఎదుర్కొని గాంధీవులను సాధించినటువంటి మహావీరుడు. నీవు ఇంద్రియములకు యజమాని కావాలి, కానీ ఇంద్రులకు దాసుడు కాకూడదు. నీ మనసుకు నీవు దాసుడైనావు ఈనాడు. నీ ఇంద్రియములకు నీవు దాసుడైనావు కాదు. కాదు, ఇంద్రియంలో మనసు నీ దాసత్వాన్ని అనుభవించాలి. నీ వీటన్నిటికీ నీ మాస్టర్. కనుక ఈనాడు నాకు ప్రాధిష్టి ఆత్మహత్య అనేటువంటిది నా జీవితంలో ఏనాడు కూడా నేను సంకల్పించననేటువంటి మాట ఇవ్వమన్నాడు. ఏ విధంగా అనగా, నీ ప్రాణమే నా ప్రాణము, నా ప్రాణమే నీ ప్రాణము, ఏకోవసి సర్వభూతాంతరాత్మ, కనుక అందరి ఎందు ఉండినటువంటిది నేనే. నవైవాంశో జీవలోకే జీవభూత సనాతన, సనాతనం నుంచి కూడా నేను సర్వ జీవులు ఎందు కూడా ఒక ప్రాణరూపంలో నేను ఉంటున్నాను. కనుక అర్జున, ఆత్మహత్య అనగా నీ ప్రేమైనటువంటి ఒక కృష్ణుని నీవు చంపిన వాడవుతావు అన్నాడు. అయ్యో స్వామి, ఇన్ని విధమైనటువంటి యొక్క అంతరార్థం నాకు గుర్తించుకోలేక అమాయకుడనైపోయినాను, అజ్ఞానుడైపోయినాను, క్షమించు, ఇంక నేను ఈ జీవితంలో ఏనాడుకూడను ఇలాంటి సంకల్పం నేను ఉంచుకోనన్నాడు. ఈ విధంగా పాండవులను క్షణక్షణముకులను సంరక్షించే నిమిత్తమై అనేక విధములైనటువంటి చేరానటువంటి అల్పకార్యంలో కూడా తాను ప్రవేశించాడు.
పరమాత్ముడు తను నమ్మిన భక్తుణ్ణి అనుక్షణం కాపాడటమే కాకుండా ఆయన చెప్పిన దాన్ని అనుసరించినప్పుడు ఆ భక్తుణ్ణి భగవంతుని స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఆయనకు ఈ సృష్టిలో అన్నీ అందరూ సమానమే. అయితే ఓ కృష్ణ, ఓ సాయి, నీవు నా ప్రాణ సమానము అని ఒక భక్తుడు మనసారా చెప్పినప్పుడు ఆ భగవంతుడు భక్తుణ్ణి కూడా ప్రాణ సమానంగా చూపించే ప్రేమను తిరిగి చూడగలుగుతాడు. అదే పాండవులకు కృష్ణునికి మధ్య ఉన్న ఆ ప్రేమబంధం. అది ఇంతవరకు స్వామి చెప్పిన దాంట్లో మనం చూశాం. కనుకనే కృష్ణుడు ద్రౌపది చెప్పులను మోశాడు, ధర్మరాజు అర్జునుల కాళ్లను కూడా పట్టుకున్నాడు.
ఒకనాడు ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుండాలి. భీష్ముడు ఆనాడు సాయంకాలం ప్రతిజ్ఞ పట్టాడు. భీష్మ ప్రతిజ్ఞ అంటే అది నెరవేరక తప్పదు. రేపటి సూర్యోదయం లోపలనే పాండవులంతా కూడా హతమారుస్తానని ఒక వాగ్దానం చేశాడు. పాండవులకు తెలుసు భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ ఇది నెరవేరక తప్పదని. ఈ వాగ్దానం ద్రౌపది చెవిలో పడింది. అయ్యో, రేపటి నుండి నా గతి ఏమవుతుంది? అని ఉన్నది ఒక్కటే మార్గం ఆయనకు, కృష్ణ కృష్ణ ఆపద్వాందవ అని ప్రార్థించింది. కానీ ఆ రాత్రి లోపల కృష్ణుడు అక్కడ చేరుకున్నాడు. కృష్ణుడు పాదములు పట్టి అనేక విధములుగా ప్రార్థిస్తూ వచ్చింది. కంటిదారములు కారులవి పారుతూ వచ్చాయి. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా, ఇంక ఏమాత్రం కూడా దీనికి విరుద్ధంగా చేయడానికి వీలు కాదు. అతను భీష్ముడు, అతను పరమభక్తుడు, అతని వాక్యాన్ని కూడా నేను నెరవేర్చాలి. కేవలం సామాన్యమైనటువంటి మానవుడే కాదు, గంగే గంగాపుత్రుడు, కానీ కొన్ని యుక్తులు మాత్రం నీకు బోధించడానికి ప్రయత్నిస్తానన్నాడు. కాని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, కాని ధర్మమూర్తులైనటువంటి పాండవులు హింసించడానికి తన మనసు అంగీకరించలేదు. పాండవులు ఏమాత్రము నీరు త్రాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు, నిద్రించక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తన గుడారములో. ద్రౌపదికి చెప్పాడు కృష్ణుడు, నేను చెప్పినట్టు చేయమన్నాడు. నీవు ముందు నడుచు, నేను వెనుక వస్తాను. ఈ భీష్ముడి యొక్క గుడారం దగ్గరికి వెళదామన్నాడు. ఇంకా ఆ గుడారం కనిపిస్తూ ఉంటుండాలి. అప్పుడు ద్రౌపది, నీవు కాళ్ళకు తొడుక్కున్నటువంటి చెప్పులు వదిలిపెట్టన్నాడు. ఆమె కృష్ణ ఆర్డర్ శిరసా వహించింది. ఆ చెప్పును తన వస్త్రంలో చుట్టుకున్నాడు, తన సంఖలో పెట్టుకున్నాడు. నీవు తక్షణమే వెళ్లి ఈ యొక్క భీష్ముడి పాదముల పైన పడమన్నాడు. అతను ఏదో ఒక విధమైనటువంటి యోచనలో ఉంటూ అటు ఇటు తిరుగుతున్న సమయాన్ని పురస్కరించుకుని ద్రౌపది వెళ్లి భీష్ముడి పాదముల పైన పడింది. దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. ద్రౌపది అతనికి తెలియదు, పితామహ నేను దాని నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నా ఉన్నా, దానికోసమే వచ్చాను అని ఏమి ద్రౌపది. అతని మనసు చాలా ఇరుగైపోయింది. నిన్నటి దినం నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటి, ఈనాడు ద్రౌపదికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి, రెండు మాటలు తోస్తూ ఉన్నాయి. కానీ కొంత యోచించి బిడ్డ రమ్మని దగ్గరకు పిలిచి ఈ యొక్క యుక్తిని నీకు నేర్పిన వారు ఎవరు ఉన్నాడు, ఈ లోపల సంఖలో ఆ చెప్పులు పెట్టుకుని లోపల ప్రవేశించాడు. కృష్ణ లీలలంటే నీకే చెల్లు, కొత్త సంరక్షణ నీకే చెల్లు, నీ యుక్తులు ప్రయుక్తులు నీకే చెల్లు. లోకుల యొక్క యుక్తులు పరులను బాధించే నిమిత్తమై పన్నుతారు, కానీ నీవు లోకాన్ని రక్షించే నిమిత్తమై ఈ యుక్తులు పన్నుతావు. నీకు సాటి నీవేను అన్నాడు. ఈమె వాగ్దానం ఇచ్చిన తర్వాత భీష్ముడు కూడా చాలా ఆనందంగా ఉంటున్నాడు. అప్పుడు తోచింది ఆకలి. కృష్ణ నీవేదో చెప్తావే నాకు కొంచెం ఇవ్వమని చెప్పాడు భీష్ముడు. తన అంగవస్త్రంలో చుట్టుకున్నటువంటి చెప్పులు క్రింద పెట్టాడు. ఏమిటి స్వామి, ఎక్కడ నీ చెప్పులు అన్నాడు. నీవు ఏదో దూరం లోపల నీవు అటు ఇటు తిరుగుతున్నావు నేను చూశాను. ఈ ఆడవారు వేసినటువంటి చెప్పులు కొంచెం ధ్వని ఇస్తుంటాయి, అందులో రాయల్ ఫ్యామిలీ కనుక వారు వేసుకున్నటువంటి చెప్పులు మరింత కిర్రు కిర్రు అనే శబ్దాన్ని ఇస్తుంటాయి. ఈ శబ్దం విన్న తక్షణమే నీవు కొంతవరకు చూడవచ్చు ఈమెను. ఆ శబ్దం నీకు వినిపించకుండా ఉండే నిమిత్తమై దీనిని నేను చక్కలు వస్తూ వచ్చానన్నాడు. అప్పుడు భీష్ముడు కంటిదారాలు కారుస్తూ భక్త రక్షణ నిమిత్తమై భగవంతుడు భక్తుల చెప్పులను కూడా మోస్తాడా కృష్ణ, నీకు సాటి నీవేను అని ప్రార్థించాడు. కనుక భగవంతుడు ఇది చేయవచ్చు ఇది చేయరానిది అనేటువంటి ఒక్కటి లేదు. సర్వతస్థానికాదంత సర్వత శిరోముఖం సర్వతస్థితిమల్లోకే సర్వమావృష్టి, ఎక్కడ చూసినా తానే ఉండినప్పుడు ఏది చేయకూడదు ఏది చెయ్యాలి. కనుక ఏది చేసినా పని తన నిమిత్తం కాదు, ఈ దైవం మానవ ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై అనేక రకములు ఎందు దీంట్లో ప్రవేశిస్తుంటాడు. అదే ఒకనొక సమయం లోపల కృష్ణుడు పాండవులతో సంభాషిస్తూ వచ్చాడు. కాని అందులో అర్జునుడు కొన్ని విషయంలో అంగీకరించలేదు. అంగీకరించకపోయినప్పుడు కృష్ణుడు కొంచెం కోపం వచ్చినట్టుగా నటించాడు. విడిచి వెళ్లాడు, కొంత దూరం పోయాడు. ఈ లోపల భీముడు ధర్మజుడు నకులు సహదేవుడు అర్జునుడు పైన పడ్డారు. మన ప్రాణ సమానమైనటువంటి కృష్ణుని పరాభవం చేస్తేవా, ఈ సభ లోపల అతని అవమానం చేస్తేవా, అతని ఆజ్ఞను నీవు ఎందుకు ఉల్లంఘించుతీవి అని అతన్ని అనేక విధులుగా కూడా విమర్శిస్తూ వచ్చారు. ఈ సోదరుడు భరించుకోలేక కృష్ణుని లోపల ప్రార్థిస్తూ వచ్చాడు. కృష్ణుడు వెనుక తిరిగి వచ్చాడు. మానవుని యొక్క స్వభావం చంచలత్వము, అనుమానం అధికము, అందులో తెలివితేటలు కలిగినటువంటి వారికి అమితంగా అనుమానము. ఈ తెలివితేటలు కలిగినటువంటి వారు దేనిని విశ్వసించరు. ఎందుకంటే నీకు తెలివితేటలు అధికంగా ఉండటం చేత నీవు ముందు వెనుక యోచించుకోలేక పొరపడ్డావు. ఇంకా నీవు నీ తెలివితేటలు ఉపయోగపెట్టద్దు, నిర్సావహించి నీవు నడుచుకో. అప్పుడే అర్జునుడు చెప్పాడు, కరిష్యే వచనం తవా, కృష్ణ ఇంక నీ ఆజ్ఞను నేను తీర్థావహిస్తానన్నాడు. అప్పుడే వీపు పైన చేయివేసి మన్మనాభం మద్భక్తో మజ్జాజీమాన్ నమస్కరి మానే వైశతీ సత్యంతే ప్రతి అనే ప్రయోజమే అన్నాడు. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు, అంతేకాని చెప్పినట్టు చేస్తామని చెప్పి కానీ చేయకుండా పోతే ఇంతకంటే దైవద్రోహం మరొకటి లేదు. కానీ ఈనాడు చెప్పేటువంటి వారు అందరూ ఉంటున్నారు, కానీ చేసేవారు ఒక్కడు లేడు. కనుక మనం చెప్పినట్టు చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి. అప్పుడే దైవానుగ్రహాన్ని అందుకోవటానికి కాని పొందుకోవటానికి కాని అర్హులమవుతాం. కడపటి దినము యుద్ధం పూర్తి అయింది. కర్ణుడు వేసినటువంటి అస్త్రముల చేత అనేక విధమైనటువంటి సైన్యం అంతా కూలబడిపోయింది. ఆనాడు యుద్ధము నిలిపివేశారు. పాండవులకు విజయము కౌరవులకు అపజయము అన్నారు, అది డిక్లేర్ చేసేశారు. పాండవ ఇంకా ఆనంద ఉత్సాహంతో వస్తున్నారు ఇంటికి అర్జునుడు కృష్ణుడు. ఇక్కడ అర్జునుడికి కొంత అహంకారం ప్రవేశించింది. ఈనాడు యుద్ధంలో మేము విజయాన్ని సాధించినామనుకున్నాడు. తాను రాజు, కృష్ణుడు కేవలం ఒక సారథిగా భావించుకున్నాడు. ఈనాటి కాలాన్ని ఉన్యంగా ఎవరైనా ఒక డ్రైవర్ కారు నడుపు చేసుకుని పోతే డ్రైవర్ దిగి యజమానుడికి తలుపు తెరిచినప్పుడు యజమానుడు కిందికి రావటం పద్ధతి ఆనాడు కూడా ఉండేటువంటిది. అప్పుడు తాను నేను రాజు, కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్ అనుకున్నాడు. కృష్ణుడు చెప్పాడు, బావా దిగుమన్నాడు.
కానీ ఈ అహంకారం లోపల ప్రవేశించింది కనుక అర్జునుడు చెప్పాడు, బాబా మీరు ముందు దిగండి అన్నాడు. లేదు ముందు దిగమని చెప్పాడు. ఈ విధంగా ఇరువురికి వాదం జరుగుతూ వచ్చింది. తిరిగి భయం ఏర్పడిపోయింది. ఇంత విజయాన్ని సాధించి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు కనుక కృష్ణుడు తిరిగి కడపట్లో ఏమి చేస్తాడో ఏమిటో కనుక దోరు మూసుకుని దిగాడు. అందరినీ లోపల వెళ్ళమని చెప్పాడు కృష్ణుడు. ఏమిటి వరండాలో కూడా నిలిచడానికి వీల్లేదా అన్నాడు అర్జునుడు. వెళ్ళు గర్జించాడు కృష్ణుడు. అందరు లోపల వెళ్లారు. కిటికీలో చూస్తున్నారు. కృష్ణుడు ఒక్క తూరు కుంభించి ఎగిరాడు. కృష్ణుడు దుంకిన తక్షణమే రథం కాలిపోయింది. చూశారందరు, ఏమిటి స్వామి ఈ విచిత్రము? అందుకోసమేనయ్యా నిన్ను లోపల పోమనింది, పొదం నిన్ను దిగమంటాం. ఈనాడు ఈ యొక్క కర్ణుడు వేసినటువంటి యొక్క అజ్ఞాశ్రములు అన్నీ కూడా నా కాళ్ళ క్రింద తొక్కుని పెట్టుకున్నాను. నేను ముందు దిగితే రథం కాలిపోయిందేవాడు, నేను కూడా నువ్వు కాలిపోయింది చూసేవాడు. పాండవుల యొక్క నిమిత్తమే నేను ఈ రకమైనటువంటి యొక్క ఆటలు ఆడుతున్నానన్నాడు. కనుక భగవంతుడు ఏది చేసినా ఏది చెప్పినా ఏది చూపినా భక్త సంరక్షణ నిమిత్తమే కానీ తన స్వార్థం కాదు. ఈ అల్పభావాన్ని ఎందే ప్రవేశపెట్టుంటారు. భగవంతుడు భగవంతుడు అనుకున్నంత మాత్రమున మన యొక్క భక్తి ప్రపత్తులు అధికం కావు. ఈ భగవంతుడు ఎందుకు ఆదర్శవంతమైన మానవత్వాన్ని మనం సందర్శించాలి. అప్పుడే ఇది మానవుడవుతాడు. మానవతా శక్తులు మనం పోషించుకోవాలి. మానవ ఆకారం ఉంది కానీ మానవ సంకల్పములు లేవు. మానవ విలువలను మనం సంపాదించుకున్నప్పుడే మనం మానవుడవుతాం. కేవలం మనం మనస్తోనే అన్ని సందర్శిస్తున్నాం, విచారిస్తున్నాం. మనిషి మనిషి మనిషి, ఈ మనిషి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మనసు నుంచి వచ్చిన వాడు కనుక ఇతనికి మనిషి అని పేరు వచ్చింది. కనుక మనసుకుడినటువంటి వాడే మనిషి. మైండ్ అంటే మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పముల యొక్క చేరికే మనస్సు. ఈ సంకల్ప వికల్పములు ఎక్కడి నుంచి వచ్చింది? నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి కృత్యముల వల్ల వచ్చింది. కనుక మన ఆచరణ శుద్ధమైనప్పుడే మన మనస్సు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమైనప్పుడే మనిషి మనిషిగా బ్రతకగలడు. కనుక మనిషి అంటే కేవలం ఆకారం కాదు, మనసు యొక్క స్వరూపమే మనిషి. కనుక ఈ మనసుకు సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా నిరూపించుకోవాలి. ఈ సంకల్పం చేత శుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలో ఉంటుండాలి, నడతలో ఉంటుండాలి. నడతను బట్టి నీతి అని పేరు వచ్చింది. పవిత్రమైన ఒక పరిశుద్ధమైన పరోపకార సంబంధమైన ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి భావస్వరూపమే మన యొక్క నడత. మన నడతలో పవిత్రత ఉండాలి, పరోపకార సంబంధమైనటువంటిగా ఉంటుండాలి, నిర్మాణమైనటువంటిగా ఉంటుండాలి. దానికి మానవత్వాన్ని వికసింపజేసుకోవటానికి ప్రయత్నించాలి. భగవంతుడు కూడా మానవాకారంలోనే మానవుల మధ్యనే జన్మించాడు. ఈ మానవాకారం ధరించినటువంటి యొక్క దైవం నందు మానవ ఆదర్శాన్ని మనం నిరూపించినప్పుడే మనం సరి అయినటువంటి భక్తులు అవుతాం. కేవలం పూజించడం ప్రధానం కాదు, ఆరాధించడం ప్రధానం కాదు, అద్భుతం భావించడం ప్రధానం కాదు, ఆచరించి ప్రదర్శించాలి. కనుక మనం ఆచరణ లోపల దీనిని అభివృద్ధి గావించుకుని ఆదర్శాలు నిరూపించాలి. కృష్ణుడు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి మార్గములు అన్నింటి ఎందుకు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు. ఇది ఒక్క దైవత్వములకే తప్ప అన్యులకు ఇది సాధ్యం కాదు. సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు సర్వాదర్శకుడు కూడాను. అటు సర్వాదర్శకుడైనటువంటి దైవత్వాన్ని దైవంగా భావించి మానవుడిగా ఆదర్శవంతమైనటువంటి యొక్క క్రియలను మనం అనుసరించాలి. పిల్లలతో ఆడుతాడు ఆడుతాడు, పెద్దలతో బోధిస్తాడు అనుసరిస్తాడు, ఆయా దేశకాల పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని తాను ప్రవర్తిస్తాడు, దేశకాలములకు అతీతుడైనప్పటికీ ఆ కాలానుగుణ్యంగా తాను ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. త్రికాలములకు త్రిలోకములకు త్రిగుణములకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు. కానీ భౌతిక దేహమును ధరించడం చేత మానవులకు భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఇలా స్వామి సందేశాన్ని మనం విన్నప్పుడు ప్రతి అంశంలో నుండి ఎంతైనా మనం తెలుసుకోవచ్చు. తద్వారా తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి స్వామి ప్రేమకు పాత్రులం కావచ్చు. కనుక మనందరం అర్జునుడు కృష్ణునికి చెప్పినట్లు మనం సాయికృష్ణునికి కరిషే వచనంతవా అని ప్రార్థించినట్లయితే ఆ ఆచరణ మార్గంలో కూడా స్వామే మనకు మార్గనిర్దేశకం చేస్తూ వారి అనుగ్రహాన్ని మనపై కురిపిస్తారు. ఆ ప్రార్థనతోనే ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తచ్చత్ శ్రీ సాయేశ్వర అర్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:17. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరామ్.
గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల పాల పాల రాధా కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల పాల పాల రాధా కృష్ణ జై. Thank you.